ಪ್ರೇಮೇನ ಆತ್ಮ ಬಂದು ಬಿಡಾರ. ಜ್ಞಾನ ಯಜ್ಞನು, ದ್ರವ್ಯ ಯಜ್ಞನು, ತಪೋ ಯಜ್ಞನು, ಸ್ವಾಧ್ಯಾಯ ಯಜ್ಞನು, ಇಲ್ಲ చాలా యజ్ఞాలు భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే యజ్ఞం వల్ల మనం పవిత్రులం అవుతాం. నాకు చదువు ఉందనుకోండి, అది నీకు కొంత పంచిపెట్టు. లేకపోతే నాకు ధనం ఉందనుకోండి, అది మీకు కొంత పంచిపెట్టు. అది ఏది ఉంటే అది మన మనకు లేనిది ఎలాగే ఇతరులకు ఇవ్వలేం. మనకున్నది సమాజంతో పంచుకోవటం యజ్ఞభావం. స్వార్థం లేకుండా ఏ పని చేసినా యజ్ఞమే. మనం ఇతరులకు ఏదైనా మంచి సలహా చెప్పినా, మంచి మాట చెప్పినా, ప్రతిఫలం ఆశించకుండా మంచి మాట చెప్పినా అది కూడా యజ్ఞమే. నువ్వు శ్రద్ధగా అధ్యయనం చెయ్యి, నీకు తెలిసినది ఇతరులకు నేర్పు అని, అది కూడా యజ్ఞం. భగవంతుడు ఒక మనిషికి ఒక నేర్పు ఇస్తాడు. ఆ నేర్పును ఓర్పు ఉన్నవాడు బాగా ఉపయోగించుకుంటాడు. కొంతమందికి నేర్పు ఉన్నా ఓర్పు ఉండదు. నేర్పు ఉన్న వాళ్ళకు ఓర్పు ఉంటే ఆ నేర్పు వాళ్ళకు ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది, కుటుంబానికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. కొంతమందికి నేర్పున్నా ఓర్పు ఉండదు. నేర్పు ఎంత అవసరం, ఓర్పు కూడా అంత అవసరం. యజ్ఞభావంతో పని చేస్తున్నాం అనుకోండి, కొంచెం కొంచెం పెద్దవాళ్ళు అవుతూ ఉంటాం. అన్నం తింటారంటే భౌతికంగా ఎలా పెద్దవాళ్ళు అవుతున్నారో చిన్నపిల్లలు, అలా యజ్ఞభావంతో పనిచేసేవాళ్ళు ఆధ్యాత్మికంగా కొంచెం కొంచెం ఎదిగి పైకి వస్తారు. అంటే యజ్ఞభావన చాలా ముఖ్యం అంటే భగవంతుడు ఈ విషయం చెప్పారు. మోక్ష మార్గానికి దారి చూపించిన తల్లి తల్లే కాదు, మోక్ష మార్గానికి దారి చూపించిన తండ్రి తండ్రి కాడు, మోక్ష మార్గానికి దారి చూపించిన గురువు గురువు కాడు, మోక్ష మార్గానికి దారి చూపించిన దేవుడు దేవుడే కాదు. మీరు ఏదైనా ఇంటికాడి విగ్రహాన్ని ఆరాధిస్తుంటే మీరు ఏ విగ్రహాన్ని ఆరాధిస్తున్నారో ఆ విగ్రహం మీ మోక్షానికి దారి చూపించకపోతే అది విగ్రహమే కాదు. అంటే మీ విగ్రహాన్ని ఆరాధిస్తుంటే మీ విగ్రహం అంతఃకరణ శుద్ధిని కలగజేసి మోక్షానికి దారి చూపించాలి, అప్పుడే అది విగ్రహం అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే అసలు ఫైనల్గా మనం పొందవలసింది మర్చిపోకూడదు. మనం అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే ఈ భూమి మీదకి వచ్చిన పని మర్చిపోతున్నాం మనం. ఈ భూమి మీదకి మనం ట్రైనింగ్ అవ్వటానికి వచ్చాం, మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వటానికి వచ్చాం. ఈ మధ్యన ఒక మహాత్ముడు ఏమన్నా అంటే, ఏదైనా వంట చేసుకుంటున్నాం తింటున్నాం, ఏదో సమాజంలో ఏదో అధికారం సంపాదిస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, సమాజంలో గౌరవం ఉంది. నీకు గౌరవం ఉంటే ఉండగా నీ పేరుతో తాదాత్యం పొందకు, నీ రూపంతో తాదాత్యం పొందకు, నీ ధనంతో తాదాత్యం పొందకు, నీ విద్యతో తాదాత్యం పొందకు. ఉంటే ఉండనే దేహ ప్రారంభాన్ని బట్టి వస్తే వస్తాయి, నిజం కాదు అంచేత వాటితో తాదాత్యం పొందకు. పని అంటే ఒకటే పని, ఇన్ని పనులు ఏమి లేవు. మనకు పొట్టంది కాబట్టి ఇది ఉద్యోగం చేసుకుంటాం. వ్యవసాయం చేసుకుంటారు కొంతమంది, కొంతమంది ఉద్యోగం చేసుకుంటారు, కొంతమంది ఏదో చాకరీ చేసుకుంటారు. ఏదో ఏదో పొట్టంది కాబట్టి ఈ పొట్ట కోసం అనేటివి అనేక నేర్చుకుంటూ ఉంటాం మనం. నీ పొట్ట కోసం చేసుకునే పని, నువ్వు గౌరవం సంపాదించడం కోసం చేసే పని అది పని అనుకుంటున్నావా? ఆ పని నీ శరీరం నీ శవనంత నిజమో లోకనంత నిజమో అంతే నిజమది, అది కూడా పనే. దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి, వ్యక్తి భావనలోంచి, అహంభావనలోంచి, ఈగో సెన్స్ లోంచి, ఆ బాడీ బౌండ్ అయ్యిలోంచి, ఫాల్స్ అయ్యిలోంచి, ఆ దొంగ నేనులోంచి, నిజానేనులోంచి విడుదల పొందటానికి నువ్వు ప్రయత్నం చేసే పనే పని. కానీ మిగతా అన్ని పనుల అవన్నీ స్వప్న సమానం, అది కూడా పని అనుకుంటున్నావా? పని కదా అని దాన్ని నువ్వు పని అనుకుంటే అది ఒకటి లేని సున్నారు. భగవంతుడు ఏ పని చేసినా నీ తలంపును చూస్తూ ఉంటాడు. ఏ తలంపుతో ఆ పని ఎందుకు చేస్తున్నావు, ఏ భావంతో చేస్తున్నావు, ఆ భావన ప్రధానం. భావనలో శుద్ధి లేకపోతే, భావశుద్ధి లేకపోతే, నీకు చిత్తశుద్ధి లేకపోతే ఆత్మార్థం కలగదు. ఆత్మజ్ఞానం 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 అంటే ఏంటి? నిన్ను తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. అయితే మనం ఎందుకు వచ్చాం, ఏది సాధించాలి, అవి అనేది పూర్తిగా మర్చిపోయాం మనం. దీనికి కారణం మన కాలజాన్ని చోడు సాధార్థం పొందట. అంతా డ్రీమ్ స్టఫ్. షేక్స్పియర్ చెప్తాడు ఒక డ్రామాలో, నువ్వెవరో నీకు తెలియనప్పుడు, నువ్వెవరో నీకు తెలిస్తే నువ్వు ఆత్మ చైతన్యమో ఏదో తెలుస్తున్నాయి కదా, అది ఊహించకు నువ్వు, అది అవటానికి ప్రయత్నం చేయి. ఏం చేయాలంటే ఇమాజినేషన్ వల్ల నీకు ఫీల్ వస్తుంది, అది ఇమాజిన్ చే లోపల ఉన్న సద్వస్తువు, అది ఇమాజిన్ చేసేది కాదు, అది అనుభవించ అనుభవేక వేద్యం, అది ఎక్స్పీరియన్స్ చేయవలసిందే కానీ నువ్వు ఇమాజిన్ చేసేది కాదు, నువ్వు ఆలోచన తెచ్చుకునేది కాదు. నీ తెలివితేటలంతా నువ్వు అంతా ఆలోచిస్తావు. అసలు నువ్వు ఎంతవరకు చించగలవు? నువ్వు ఆలోచించి ఆలోచించి ఒక అంగుళం మీరు లోపలికి వెళ్ళారు. భగవంతుడు హృదయంలో ఉన్నానని చెప్పాడు, నివాసంగా ఉన్నానని చెప్పాడు, అప్పుడు యజమానంగా ఉన్నానని చెప్పాడు, ఆ జీవుని దీర్ఘం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నానని చెప్పాడు. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అటువైపుకి నీ తెలివితేటలతో ఒక అంగుళం లోపలికి వెళ్ళలేవు. గురువనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా, పరమేశ్వరానుగ్రహం లేకుండా, నీకు పుణ్యబలం లేకుండా, పూర్వజన్మలో ఎంతో కొంత సెల్ఫ్లెస్ వర్క్ చేయకుండా నువ్వు ఒక అంగుళం కూడా లోపలికి వెళ్ళవు. ఈశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో, బ్రహ్మం ఎక్కడైతే ఉందో, చైతన్యం ఎక్కడైతే ఉందో, దానికి అభిముఖంగా మీరు ఒక అంగుళం లోపలికి వెళ్ళండి. ఒక సంవత్సరం సాధన చేసి అంగుళం పైకి పరిగెట్టమంటే ఎంత దూరం ఉన్నా పరిగెడతాం, బయటికి పరిగెట్టమంటే, కానీ ఒక అంగుళం లోపలికి వెళ్ళగలమా? దానికి ఎంతో తూకం ఉండాలి, అది బ్యాలెన్స్డ్ మైండ్ ఉండాలి, సమగ్ర దృష్టి ఉండాలి, ఎక్స్ట్రీమ్స్కి వెళ్లకుండా మధ్య మార్గం అవలంబించాలి, సమాజంతో మనం ఎంతవరకు సమాజంతో ఉండాలో అంతవరకు ఉండాలి. ఇంకోటి జ్ఞాపకించుకోవాలి, మన అహంకారం మనం కాదు, ఇతరుల అహంకారం ఇతరులు కాదు. మనం ఇతరులను విమర్శించినా మన అహంకారమే, మనల్ని ఎవరైనా ఇతరులను విమర్శించినా వాళ్ళ అహంకారమే. మన దేహం మనం కానప్పుడు వాళ్ళ దేహం వాళ్ళు కాదు, మన అహంకారం మనం కానప్పుడు వాళ్ళ అహంకారం వాళ్ళు కాదు. ఈ అహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని ఇక్కడికి ఆగిపోతే వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు, మనం ఇలా విమర్శించామని విమర్శల దగ్గర ఆగిపోతే ఇంక ఈ కోర్సు అంతా డిస్కోర్స్ దగ్గర ఆగిపోతుంది. ఆ కోర్సు చెప్తాం, ఈ కోర్సు చెప్తాం అని చెప్తా ఉంటారు కదా, దానికి 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ క్లాసులు. ఈ కోర్సులన్నీ ఎంతో కొంత మనకు అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకపోతే, సిన్సియర్గా ప్రయత్నం చేయకపోతే అన్ని కోర్సులు డిస్కోర్స్ తోటి ఆగిపోతుంది. అది మెడిసిన్ అవ్వండి, లా అని అవ్వండి, అనుకోవటానండి, ఏదైనా సార్, ఎంతకంటే అప్పుడే ప్రాక్టీస్ చేయాలి. అన్నీ ప్రాక్టీస్ చేయగలం, మీరు అన్నీ చేస్తున్నారంటే చేయగలిగిందే చేద్దాం. మనకి ఎంత అన్నం అడిగితే అంతే అన్నం తింటాం, ఇంత అన్నం మనం అరక్కపోవచ్చు, ఎంత ఎంత అడిగితే అంతే తినగలగాలి కదా మనం బాడీ మెయింటైన్ అవ్వటానికి. అలాగే మనకి ఎంతవరకు సాధన చేయగలం, ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలం, అంతవరకే ప్రాక్టీస్ చేద్దాం. అసలు ఇది ప్రాక్టీస్ చేయాలి అంటే అది నిన్ననే ప్రాక్టీస్ చేయగా చేయగా మనకు తెలియకుండా మనకు అనుభవంలోకి వచ్చేస్తుంది. అలా ప్రాక్టీస్ చేయాలని ఉండాలి, అసలు ప్రాక్టీస్ చేయటం ప్రారంభించాలి ఎంతో కొంత. అయితే మీరు అంత చేస్తున్నారంటే ఎంత చేయగలిగితే అంతే చేస్తాం. అలా స్లోగా వెళతాం మనం, స్లోగా వెళ్ళటంలో స్లోగా వెళ్ళటమే మంచిది. మనం కంగారు పట్టణంలో వచ్చేది కాదు, అది స్లోగా వెళ్ళాలి. ఏం చేయాలంటే లోపల మనం లోపల ప్యూరిఫై అవుతూ రావాలి, మనం లోపల పవిత్రం అవుతూ రావాలి. లోపల ఏకాగ్రత పెంచుకుంటూ రావాలి. ఏ కారణం వల్ల మన మనసు బాహ్యముఖానికి వెళుతుందో ఆ కారణాన్ని కట్ చేసుకుంటూ రావాలి. రమణ మహర్షి గారు ఒకరు ఏమంటారు, ఏమంటే ఏంటి, కొంతమంది దగ్గర మీరు శరణాగతి మార్గం చెప్తున్నారు, కొంతమంది దగ్గర నాన్నగారు 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 నేనేమని నేనేమండి అని కొంతమంది దగ్గర చెప్తున్నారు, ఎవరి దగ్గర వాయించి డబ్బాల దగ్గర వాయిస్తున్నారు, కొంతమంది దగ్గర ఏమో విచారణ మార్గం దేవుడికి శరణాగతి గచల్లా శరణాగతి అంటున్నారు, కొంతమంది ఏమో నేనేమోనని తెలుసుకోమని చెబుతున్నారు. ఏదో ఒక మార్గం చెప్పండి. విచారణ మార్గం చెప్పేవాళ్ళు విచారణ మార్గం, ఒక పక్కన శరణాగతి మార్గం చాలా ఉత్తమమైంది, దానికి మించిన మార్గం లేదంటున్నారు, సేఫెస్ట్ అంటున్నారు, ష్యూరెస్ట్ అంటున్నారు. మళ్ళీ నాన్నగారు నాన్నగారు నేనేమండి నేనేమండని నేనేమన్నా తెలుసుకోమని, ఇది విచారణ మార్గం. విచారణ మార్గానికి మరొక పేరు జ్ఞాన మార్గం, ఆ శరణాగతి మార్గానికి మరొక పేరు భక్తి మార్గం. అది చెబుతున్నారు, ఇది చెబుతున్నారంటే అదే మీ అనుమానం, అదే మీ సందేహం, అదే బాబు మీకు సందేహం అక్కడ వచ్చిందే, అది చెబుతున్నారు ఇది చెబుతున్నారు నీకు అనుమానం వచ్చిందే. ఇప్పుడు ఎందుకు శరణాగతి మార్గానికి చెబుతున్నాను మళ్ళీ నేను గురించి చెబుతున్నాను, నీకున్న ఇబ్బంది ఏమిటి, నీకేమన్నా చిక్కేమిటి, అలా శరణాగతి పొందటానికి నీకెవరు అడ్డొస్తున్నారు, నీ శరీరం అడ్డొస్తుందా, నీ శరీరం అడ్డు రావటం లేదు, ఆ దేహంతో తాపాక్షం పొందినటువంటి నేనే అడ్డొస్తుంది, ఆ నేనే చేసేస్తే కదా నీకు శరణాగతి కుదిరేది, ఇందులో పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు ఏముందవయ్యా, నీ గురికి అలా అనిపిస్తుంది, ఇందులో పరస్పర విరుద్ధం ఏమి లేదు, ఇవన్నీ ఊరికి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అనుకుంటున్నాం, ఇందులో పరస్పర విరుద్ధమైన విషయాలు, విచారణ మార్గం శరణాగతి మార్గానికి సహకరిస్తుంది, శరణాగతి మార్గం విచారణ మార్గానికి సహకరిస్తుంది, భక్తి మార్గం జ్ఞాన మార్గానికి సహకరిస్తుంది, జ్ఞాన మార్గం భక్తి మార్గానికి సహకరిస్తుంది, ఈ రెండు ఒకదానికోటి సహకరించుకునే కానీ పరస్పర విరుద్ధాలు కాదే, నువ్వు నీ గురిక నీ మనస్సు కదా అనిపిస్తుంది. భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు లెక్కలు నేర్చుకుంటున్నావు కదా, లెక్కలు నేర్చుకో, లెక్కల్లో పండితులు అవుతావు, కెమిస్ట్రీ నేర్చుకుంటున్నావు కదా, కెమిస్ట్రీ నేర్చుకుంటున్నావు, కెమిస్ట్రీలో కూడా పండితులు అవుతావు, అయితే జన్మ మరణ ప్రవాహంలో నుంచి విడుదల పొందాలంటే నువ్వెవరో నేర్చుకో, అది ఇక్కడ సిద్ధాంతం. కెమిస్ట్రీ నేర్చుకో నీకు పట్టడుతుంది, ఎక్కడ చోటు ఉద్యోగం జరుగుతుంది, అలా మెడిసిన్ నేర్చుకోదే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అలాగే ఇంజనీరింగ్ నేర్చుకో చేస్తే నీకు ఏదో వృత్తి దొరుకుతుంది, ప్రొఫెషన్ దొరుకుతుంది, పొట్టడం వేసే మనకి శరీరం ఉన్నాక పొట్ట ఉంటుంది, ఆ పొట్టను ఫీట్ చేసుకోవాలి మనం. అలాగే అయితే నీకు అన్నీ నీ పొట్టన పోషించుకో, మాకెక్కడండి, మేము చాలా బిజీగా ఉన్నాం, మాకెక్కడ టైం లేదు, వీఆర్ వెరీ బిజీ, ఇవన్నీ ఎక్కడ కుదురుతాయంటాము, నువ్వు స్వామరతనానికి అలవాటు పడిపోయావు, నీ పొట్ట పోషించుకోవడానికి టైం పోగా నీకు చాలా టైం ఉంటుంది, ఆ టైం నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు, కనీసం మిగతా నీకు స్పేర్ టైంలో అయినా నువ్వెవడో నువ్వు నేర్చుకుంటే నీకు జ్ఞానం వచ్చేస్తుంది, మోక్షం వచ్చేస్తుంది, ఆ జ్ఞానమనే చిటారు కొమ్మకి వెళ్ళిపోతావు, ఆ చైతన్య స్థాయిని పొందుతావు, ఈ జన్మ మరణ ప్రవాహంలో నుంచి విడుదల పొందుతావు. లెక్కలు నేర్చుకుంటున్నారు కదా, అలాగే నువ్వెవడో ఎందుకు నేర్చుకోవు, లెక్కలు నేర్చుకుంటే లెక్కల్లో నీకు పాండిత్యం వస్తుంది, మంచిదే, అలా నువ్వెవడో నువ్వు నేర్చుకుంటేనే నువ్వెవడో నీకు తెలుస్తుంది, నువ్వెవడో నేర్చుకోకపోతే నువ్వెవడో నీకు తెలియదు, అది అది వాయిస్తున్నారు, ఇది వాయిస్తున్నారు, శరణాగతి మార్గం అంటున్నారు, విచారణ మార్గం అంటున్నారంటే, ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే పరస్పర విరుద్ధమైన కాదు ఇక్కడ కాంటెక్స్ట్, ఇది నీకు శరణాగతి మార్గంలో కూడా నేనే అడ్డొస్తాను, విచారణ మార్గం ఆ విచారణ మార్గాన్ని నేను తీసేస్తుంది, అప్పుడు ఏం మిగులుతుంది, శరణాగతి పెర్ఫెక్ట్ అవుతుంది, శరణాగతి విచారణ మార్గంలో చేసి నువ్వు నేనని తీసేసావు అనుకో, అప్పుడు పెర్ఫెక్షన్ వస్తుంది నీకు, నీకు పెర్ఫెక్షన్, నీకు పెర్ఫెక్షన్ లేకుండా నీకు ఆస్తిపాస్తులు ఎన్నున్నా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా నీకెవడో నీకు తెలియబడదు, ఈ దుమ్మంతా మనసులోనే ఉంది, ఈ బట్టల మీద దుమ్ము ఎలా దురుపుకుంటున్నావు, మనసు మీద దుమ్ము కూడా అలా దురుపుకోవాలి, అందుకే యోగం, యోగాభ్యాసం ఎందుకంటే మనసులోని దుమ్మంతా దురుపుకోవటం, యోగం అంటే మనం భగవంతుడు ఐక్యం అవడం కోసం చేసే ప్రయత్నాన్నే యోగం అని పిలుస్తారు, ఉపనిషత్తు చెబుతుంది నెయ్యి నీళ్ళు ఎలా కలిసిపోతుందో, నీళ్లు నీళ్లు ఎలా కలిసిపోతాయో, పాలు పాలు ఎలా కలిసిపోతాయో, లోపల బ్రహ్మంలో కలవాలంటే అది ఎంత స్వచ్ఛంగా ఉందో, అది ఎంత శాంతంగా ఉందో, అది అంత ఆనందంగా ఉందో, అంత అంత ఎదంత స్టడీగా ఉందో, నీ మనసు కూడా అంత స్టడీగా వస్తే ఇది అందులో కలుస్తుందని, ఎలాగా నీరు నీళ్ళలో కలిసిపోయినట్టు, పాలు పాలులో కలిసిపోయినప్పుడు, నూనె నూనెలో కలిసిపోయినట్టు అలా ఐక్యం అవుతున్నాను, లోపల బ్రహ్మము ఎంత ఏకాగ్రంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత నిర్మలంగా ఉందో, ఎంత నిశ్చలంగా ఉందో, ఎంత కుదురుగా ఉందో, నీ మనస్సు కూడా ఆ స్థితి వచ్చినప్పుడు తదాకారం చెందుతుంది, ఒక్క బలహీనత నీకున్నప్పటికీ నీ మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది, నీ శరీరాన్ని చంపేయడానికి ఒక రోగం చాలు, నీ మనస్సు బాహ్యముఖానికి రావడం కోసం ఒక వీక్నెస్ సరిపోతుంది, ఒక బలహీనత సరిపోతుంది, ఈ బలహీనతలన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి, మనసులో ఉన్నాయి, అది నువ్వు కాదు కానీ దాంతో తాదాక్ష్యం పొందుతున్నావు, మనసులో ఎన్ని విషయాలు ఉన్నాయి అది నువ్వు కాదు కానీ దాంతో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నావు, ఏమి లేదు మనకు సాధనలో ఏమి లేదు, మర్చిపోయే విషయాలన్నీ మర్చిపోవాలి, భగవంతుడు చెప్పిన విషయాలు గుర్తు పెట్టుకోవాలి, అంటే అది ఆ సాధన ప్రారంభమవుతుంది, అసలు మనం ఏం చేస్తున్నాం, మర్చిపోయే విషయాలు మర్చిపోం, ఏదైతే జ్ఞాపకంలో పెట్టుకోవాలో అది మర్చిపోవాలి, రిమెంబరెన్స్ లో పెట్టుకునేవని వదిలేస్తున్నాం, ఎందుకు పనికిరాని విషయాల మట్టికి మనం తనని శిరస్సు మీద మోస్తున్నాం, ఇంట్లో పేచీలు కూడా అహంకారమే ఎక్కువ కారణం, సమాజ పరంగా కూడా పేచీలకు అదే కారణం, అది అంటే ఎప్పుడైతే మనకు అహంకారం తగ్గుతుందో ఎంతవరకు మనం అది తగ్గించుకుంటున్నాం, అంతవరకు మనకి సమాధి మీద దయ కలుగుతుంది. ఊరికే నాకు దయ ఊరికే మీ అందరి మీద దయ నాకు ఊరికే రాదు. అందరి పట్ల దయ ఉండాలంటే ఊరికే మాట వస్తుందా? అంటే నాలో దేహబుద్ధి, ఈ శవబుద్ధి, ఈ దేహాభిమానం, ఈ దేహము నేను అనే బుద్ధి ఎంతవరకు పరచబడతా అంటే అప్పుడు మీ అందరి మీద నాకు దయ కలుగుతుంది. అంటే మీ లోపల ఉన్నటువంటి వస్తువు నాకు గోచరిస్తూ ఉంటుంది ఎంతో కొంత. నా శరీరం నేను కానప్పుడు మీ శరీరాలు మీరు కూడా కాదని తెలుస్తూ ఉంటుంది. లోపల నారాయణుడు గోచరిస్తూ ఉంటాడు. ఎంతవరకు అయితే మనకి ఇది రెడ్యూస్ అవుతుందో, వ్యక్తిభావం ఎంతవరకు అయితే రెడ్యూస్ అవుతుందో, ఈ పర్సనల్ లైఫ్ ఎంతవరకు అయితే రెడ్యూస్ అవుతుందో మనకి, ఆ మనిషికి అంతవరకు దయ కలుగుతుంది. దయ లేకుండా ప్రేమ రాదు. నా తెలివితేటలు మీకేం ఉపయోగపడవు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకోండి, ఆ ప్రేమలోంచి తెలివి పడుతుంది అనుకోండి, ఆ తెలివి సమాజానికి ఉపయోగపడుతుంది. ఏదో బళ్ళు చదువుకు వచ్చేస్తే ఆ తెలివి సమాజానికి ఉపయోగపడదు. అంటే నీకు టైం లేదనుకోకు, నీ పనేది నువ్వు చేసుకుని చాలా లేజర్ టైం చాలా ఉంటుంది. అంటే నువ్వు స్వామర్తనానికి అలవాటు పడిపోయాయి కాబట్టి నాకు టైం లేదు అంటున్నాడు. ఇంకో టైం మేనేజ్మెంట్ అని ఉంటుంది, కొంతమంది టైంను చక్కగా మేనేజ్ చేసుకుంటారు. టైం మేనేజ్ చేసుకునే ఆ ఇంటికాడ పని అయిపోయిన తర్వాత వాళ్ళు మిగతా టైం అంతా కూడా వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగించి నేర్చుకుంటారు. నేర్చుకుంటే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. టైం మేనేజ్మెంట్ అంటారు. ఇంకా 20 ఏ పని లేని వాడికి, ఏ పని లేని వాడు నాకు ఎక్కడెక్కడ టైం లేదంటాడు. ఇంకా వాడికి టైం మేనేజ్మెంట్ తెలియదు. వాడికి టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ టైంలో ఏ పని చేసుకోవాలి అది వాడికి తెలియదు. అది తెలియక వాడు అలా అనుకుంటూ ఉంటాడు. సాగు అనేది ఒక తలంపు, పుట్టుకనేది ఒక తలంపు, రోగం అనేది ఒక తలంపు, రోగం అనేది ఒక తలంపు, ఈ ప్రపంచం ఉందనేది ఒక తలంపు, నాకు దేహం ఉందనేది తలంపు, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, చావు ఒక తలంపు. ఈ తలంపుల్లోంచి ఎవడైతే విడుదల కాడో అంతవరకు వాడికి స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, స్వాతంత్రం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు. నీ మీద నాకు విరోధం వస్తే తలంపు, స్నేహం వస్తే తలంపు, అన్ని తలంపులే. ఈ తలంపుల్లోంచి విడుదల పొందకుండా నీకు స్వాతంత్రము లేదు, సుఖము లేదు, నీకు ఎంత ధనం ఉన్నా ఆనందం లేదు, ఒకవేళ అధికారం ఉన్నా నీకు శాంతి లేదు, ఏమున్నా శాంతి లేదు. చావు కూడా నిజం కాదు, అది కూడా తలంపేనోయో. మనం ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు, సబ్జెక్ట్ దగ్గర ఇక్కడికి వస్తున్నారు, అన్ని తలం జీవితం అన్ని తలంపులే. ఆ తలంపుల్ని పెంచుకోవడం అయినా తగ్గించుకోవడం అనేది నువ్వు పెంచుకుంటే బంధింపబడతావు, తగ్గించుకుంటే ఎందులోంచి అజ్ఞానంలోంచి బ్రాంచ్లోంచి విడుదల పొందుతావు. అంటే ఆత్మచింతన చేసేవాడికి బ్రాంచ్ తగ్గుతుంది, విషయ చింతన ఎక్కువ చేసేవాడికి బ్రాంచ్ పెరుగుతూ ఉంటుంది. నిరంతరము విషయానందం, నిరంతరము విషయ చింతన, నిరంతరము కోలాటం వాడికి భక్తి ఏంటండి, వాడికి మనసుకు అంతర్దృష్టి ఏంటి? ఇంకా రాత్రి ఒక గాఢ నిద్రలో తప్పించి మెరుకులోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్లే వరకు విషయ చింతన, విషయానందం, విషయాన్ని ధ్యానించడం, ఇంకా వాడికి భక్తి ఏంటి? వాడి మనసుకు అంతర్దృష్టి ఎలా కలుగుతుంది? ఇప్పుడు విషయానందంగా ఉన్నవాడు ఆత్మానందం గురించి ఆలోచించక్కర్లేదు, ఆత్మను తెలుసుకోవాలని తలంపు కూడా కలగదు, వాడికి టైం లేదు. మంచి పనులు చేసిన వాళ్ళు కేవలం మంచి వాళ్ళు కదా, మంచిగా ఉండి మంచి చేసిన వాడు మంచివాడట. నువ్వు కొన్ని మంచి పనులు చేయొచ్చు, వాళ్ళని కూడా మంచివాళ్ళు అంటారు. వాడు వాడికంటే ఎవడు గొప్ప మంచివాడటండి, ఎవడు ఉత్తముడటండి, ఉత్తముడటండి, ఎవడు ఉదాత్తుడటండి. నువ్వు ఏదైనా కొన్ని మంచి పనులు చేసి మంచివాడు అనిపించుకోవచ్చు, కానీ ఇంతకంటే ఇంకో గొప్ప మంచి ఉందటండి, ఇంకా ఉదాత్తులు ఉన్నాడటండి, ఉత్తముడు ఇంకా ఉన్నాడటండి, ఎవరు మంచిగా ఉండి మంచి చేయటం అటండి. వాడు మంచి పని చేశాడు, అంత మంచి మంచివాడు కూడా మంచి చేయొచ్చు, 10 మంది ప్రోత్సహిస్తే. వాడు మంచివాడు కాదు, ఇంకా ఉత్తముడు ఉన్నాడు, ఉత్తముడు ఉన్నాడు, ఉదాత్తుడు ఉన్నాడు, ఆ జెంటిల్మ్యాన్ ఉన్నాడు, ఆ నోబుల్ మ్యాన్ ఇంకా ఉన్నాడు అయ్యా. ఎవడు నువ్వు మంచిగా సహజంగా మంచిగా ఉండి మంచి చేయటం, వాడు ఉత్తమవుతాం. అంటే నువ్వు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా, మంచి అనేది ఒక తలంపు, చెడు అనేది ఒక తలంపు, అని తలంపులన్నీ మనస్సులో ఉన్నాయి. మంచి బంగారపు సంఖ్యలు, చెడు చెడు అనపు సంఖ్యలు, ఇది నీ దేహానికి బంధిస్తూ ఉంటాయి. ఆ తలంపు ఏ తలంపు వచ్చినా నీ దేహాన్ని బంధిస్తూ ఉంటుంది. దీన్ని వేదాంత పరిభాషలో చిచ్చల గ్రంథి అన్నారు. మొదటి తలంపుని ప్రథమ తలంపుని ప్రధాన తలంపుని మదర్ థాట్ని చిచ్చల గ్రంథి అని పేరు చెప్పారు దానికి. ఆ గ్రంథిలోంచి విడిపడాలి, ఆ ముడిలోంచి నువ్వు బయటకు రావాలి. ఆ ముడిలోంచి బయటకు రావటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నము అదే నిజమైన పని. మిగతా పనులు మీరు చేసుకోవటాలంటే చేసుకుంటున్నారు. నీ పొట్ట ఎంత నిజమో ఆ పనులు కూడా అంతే నిజం. ఈ లోకల్ ఎంత నిజమో ఆ పనులు కూడా అంతే నిజం. పంచివాళ్ళతో స్నేహం చేస్తే మంచి తలంపులు వస్తాయి, చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ తలంపులు వస్తాయి. మీ తలంపులు మారుతా ఉంటాయి, కానీ దేహము నేననే తలంపులోంచి మీరు విడుదల పొందకుండా మీకు మోక్షం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, స్వేచ్ఛ లేదు. నో ఫ్రీడమ్ అట్ ఆల్. మీరు ముక్కులో దాడి చూసుకోండి, మంచిది. ఏకాగ్రత వస్తుంది ముక్కులో దాడి వరకు, ఏకాగ్రత వస్తుంది. ఆ ఏకాగ్రత, ఏకాగ్రతను దీనికి ఉపయోగించుకోవాలి. ఏది ఆ చిజ్జడ గ్రంథి మొదటి తలంపులోంచి విడుదల పొందడానికి నీ ఏకాగ్రత ఉపయోగపడాలి. ఏకాగ్రత మంచిదే. అంటే మీరు మంచి వాళ్ళైనంత మాత్రమే మీకు మోక్షం వచ్చేయద్దు. నాకు దేహం ఉంది, ఉదాహరణ కనుక్కోండి, నాకు రోగం వచ్చింది, ఈ దేహానికి ఈ రోగం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఈ రోగం తగ్గించేస్తారు. కానీ ఇంకా అసలు రోగం రాదని ఎక్కడ ఉందా? మళ్ళీ ఇంకో సంవత్సరం రావచ్చు, ఆరు నెలలకు రావచ్చు, లేకపోతే 4 సంవత్సరాల కన్నా రోగం వచ్చి, దేహం ఉన్నప్పుడు రోగం రాదని చెప్పడానికి లేదు, వచ్చి చేరుతుంది. ది బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిసీజ్. ఇవాళ నాకు దేహానికి రోగం వచ్చింది, ప్రతాప్ కుమార్ గారి దిల్లనేది మందు రాయిచ్చారు, తగ్గిపోయింది, అంతే. ఇంకా రోగం రాదా? ఇంకో సంవత్సరానికి రావచ్చు, 6 నెలలకు రావచ్చు, ఎందుకంటే పెద్ద రోగం రావచ్చు. నీకు దేహం ఉన్నంచేపు రోగం వచ్చే ప్రమాదం ఉంది. ఆ దేహము నేననే మొదటి తలంపు ఉన్నంచేపు అనేక తలంపులు, మంచి తలంపులు, చెడు తలంపులు వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. ఆ దేహము నేననే తలంపులో ఉన్నంతకాలం మీరు చీకటిలోంచి వెలుగులోకి రాలేరు, అశాంతిలోంచి శాంతిలోకి రాలేరు. ఆ దేహము నేననే తలంపు ఉన్నప్పుడు ఎప్పటికైనా మీకు చెడు తలంపులు రావచ్చు, మంచి తలంపులు రావచ్చు. ఎలాగా దేహం ఉన్నప్పుడు ఏదో రోగం వచ్చే అవకాశం ఉంది, రావచ్చు కూడా, రాదని చెప్పడానికి వీల్లేదు. కానీ ఆ ముడిలోంచి విడుదల పొందాలి. ఆ దేహము నేననే ముడి మొదటి తలంపులోంచి విడుదల పొందాలి. మనం నమస్కారం పెడతా ఉంటాం, ఎవరికి దేవుడికి నమస్కారం పెడతాం, గురువుకి నమస్కారం పెడతాం, కానీ అది యాంత్రికంగా పెడతాం నమస్కారం. నమస్కారం వల్ల వినయం, నమస్కారం మనకి వినయం నేర్పాలి, నమ్రత నేర్పాలి, మంచి నేర్పాలి, అణకు నేర్పాలి, ఉంగి ఉండటం నేర్పాలి, అణిగి ఉండటం నేర్పాలి. ఇదంతా నమస్కారంలో ఉంది. దేవుడికి నమస్కారం పెడతామంటే దేవుడి యొక్క ఆ వైభవానికి, ఆ దేవుళ్ళో ఉన్న జ్ఞానానికి, దేవుళ్ళో ఉన్న వైరాగ్యానికి, దేవుళ్ళో ఉన్న అనంతత్వానికి, ఇవన్నిటికీ నమస్కారం పెడుతున్నాం. అంతేకాని అది యాంత్రికంగా పెడితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు. ఈ సూర్యుడు బాహ్యమని చీకటినే పోగొడతాడు. నీ లోపలన్న చీకటిని పోగొట్టి, నీ మాయని తొలగించి, మోక్షానుభవానికి, బ్రహ్మానుభవానికి, బ్రాహ్మణ స్థితికి నీకు దారి చూపించేవాడు గురువు. నీకు లోపల వస్తూ ఉన్నప్పటికీ ఏదో అడ్డొస్తుందో, ఏదో అడ్డొస్తుందో నీకంటే ఎక్కువ గురువుకు బాగా తెలుసు. అది క్లియర్ చేసేవాడు, బ్లాక్ను క్లియర్ చేసి, ఆ క్లియర్ చేసి నేను అక్కడికి తీసుకెళ్ళేవాడు గురువు. సరే రోడ్డు టౌన్లో అంతా బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఒకడు గురువు బైపాస్ రోడ్డు అంతా తీసిపోతాడు వాడు. టౌన్లో బ్లాక్ అయింది, నేనేం చేస్తాను? వీరితోటి గొడవ పెట్టుకోడు, నేను నిన్ను రక్షించలేనని చెప్పలేడు, బైపాస్ రోడ్డు అంటే తీసిపోతాడు. లోపల నీకు నేననే తలంపు ఉంది. ఆ మొదటి తలంపు దేహం అనే నేననే తలంపు. చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేవాడు ఎవడో, ప్రయాణం చేసేవాడు వాడే. కానీ వాడిని నువ్వు తొలగించుకోవాలి. వాడిని తొలగించుకోవడం చాలా కష్టం. గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహం లేకుండా, స్వప్రయత్నం లేకుండా ఏం చేద్దంటే అది నీకు బంగారం లాగా కనిపిస్తుంది. ఆ మొదటి తలంపు నీ కళ్ళకి బంగారంలా కనిపిస్తుంది. అంతేకా అదే నువ్వు అనుకుంటున్నావు, నిన్ను నువ్వు చంపుకోలేవు. అది బంగారాన్ని తీసి నువ్వు, అది బంగారంలాకి నీ కళ్ళకి, అది గడ్డి పరి కంటే హీనమైనప్పటికీ నీ కళ్ళకి బంగారంలా కనిపిస్తోంది కాబట్టి తీసి నువ్వు బయటికి విసిరేయలేవు. అంటే దాన్ని పోగొట్టుకోలేవు, దాన్ని విడిచిపెట్టలేవు, నువ్వు జ్ఞానాన్ని పొందలేవు. అది జరిగేది కాదు, ఇది జరిగేది కాదు. సాధకుడు కానివాడికి గురువు అనుగ్రహం లేని వాడికి, ఈశ్వరు అనుగ్రహం లేని వాడు. ఇప్పుడు అదే నేను అనుకుంటున్నాను, మనస్సే నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు నువ్వు దాన్ని ఎలా పోగొట్టుకుంటావు? నిన్ను నువ్వు చంపుకోవు కదా, నిన్ను నువ్వు ఎలా చంపుకుంటావు? అందుచేత ఆ మూల తలంపుని మినహాయించి నువ్వు ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం లేదు. నీ సాధనలో, నీ మాటలో, నీ సాధనలో, నీ మాటలో ఆ మూల తలంపుని ఇన్వాల్వ్ చేయాలి. పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా మూల తలంపుని ఇన్వాల్వ్ చేయాలి. దాన్ని ఇన్వాల్వ్ చేయకపోతే అది నశించదు. తీర్థానికి తీర్థమే, ప్రసాదానికి ప్రసాదమే. ఒకసారి మనకు రోగం ఒకటి అవుతుంది, మందు ఒకటి వాడుతూ ఉంటారు. ఎన్నాళ్ళు వాడిన రోగం తగ్గదు. ఏం చేయదు, రోగానికి మందుకి సంబంధం లేదు. అదే నీ సాధన మూలతలం, నీ సాధన గురి పెట్టకపోతే నీ సాధన వల్ల ఎంతో కొంత పుణ్యం రావచ్చు. భగవంతుడు నీకు ఏదో కొన్ని సత్కారాలు చేయొచ్చు, కొన్ని బహుమానాలు ఇవ్వచ్చు, కొన్ని లేకపోతే వరాలు ఇవ్వచ్చు. కానీ దానికి జ్ఞానానికి సంబంధం లేదు. ఈ వర ఈ లోకం ఎంత నిజమో, ఈ దేహం ఎంత నిజమో, ఈ ఇష్టాయిష్టాలు ఎంత నిజమో, ఈ లాభ నష్టాలు ఎంత నిజమో, దేవుడిచ్చి వరాలు కూడా అంతే నిజం. నీకు అనేక తలంపులు వస్తే రాని, ఆ మొదటి తలంపు మీద మిగతా తలంపులు ఆధారపడి ఉన్నాయి. మిగతా తలంపుల్లోంచి మొదటి తలంపుని సెపరేట్ చేయి, వేరు చేయి. ఆ మొదటి తలంపును పట్టుకో, ఆ మూల తలంపును పట్టుకో. ఏ తలంపు అయితే దేహంతో తాలాచ్యం పొందుతుందో, గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాకనే ఈ దేహము నేనని ఏ తలంపు అయితే చెప్తుందో దానికి పట్టుకో, దాని గట్టిగా పట్టుకో, దాన్ని విడిచిపెట్టుకో. నీ ఏకాగ్రత అంతా దాని మీద పెట్టు. నీకు ఇంక డైవర్షన్ వద్దు, దాన్ని గట్టిగా పట్టుకో. దాన్ని పట్టి విడిచిపెట్టుకో, దాన్ని పట్టి ఆ మూల తలంపుని విడిచిపెట్టుకో. ఆ మూల తలంపుని అలా పట్టుకుని ఉండు. అలా పట్టుకుని ఉంటే నీ కంట్రోలరు, నీ దేవుడు, నీ యజమాని, నీ ప్రభువు, నీ గురువు, నీ ఆత్మ, నీ చైతన్యము, నీ స్వర్గరాజ్యము ఆ మూల తలంపు మూలంలోనే ఉన్నాడు. వైకుంఠంలో ఉన్న నారాయణుడు, కైలాసంలో ఉన్న శివుడు నిజమే. నీ మనస్సు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. నీ పుణ్య పాపాలు కూడా ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. ఆయన రాక ఆ లోకాలన్నీ మనం కల్పించుకుని మనస్సు కల్పించినవి, ఆ లోకాలన్నీ మనసు కల్పించినవి. ఎప్పుడైతే నువ్వు నో మైండ్ స్టేట్కి వచ్చావు, ఎప్పుడైతే మనస్సు లేని స్థితికి ఎదిగి వచ్చావు నువ్వు, ఆ లోకంలో, ఈ లోకంలో, ఇంకో లోకంలో, అంతటా ఈ ప్రపంచంలో, మరో ప్రపంచంలో, అంతటా నీవు ఉన్న అనుభూతికి వచ్చాక ఎక్కడికి వెళతావు, ఎక్కడి నుంచి వస్తావు, నువ్వు లేని చోటంటూ ఎక్కడ ఉంది, నువ్వెవడో నీకు తెలిసి వారికి రాకపోకలు తక్కువ. ఏదో మరణం వస్తూ ఉంటుంది, జన్మ వస్తూ ఉంటుంది, మరణం వస్తూ ఉంటుంది, జన్మ వస్తూ ఉంటుంది. అలాగే ఇతర లోకాలు ఉండొచ్చు, అవన్నీ కల్పితాలే, అవన్నీ కూడా కల్పితాలే. ఉన్న వస్తువు ఎక్కడ ఉంది, నిజమైన దేవుడు ఎక్కడున్నాడు, గుళ్ళో ఉన్న దేవుడు నీ దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే నిజం. ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ నేకెడ్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. అన్ని మనోకల్పితాలే. నీ చావు కూడా మనోకల్పితమే, అని నీ జాతి కూడా మనోకల్పితమే, నీ కులం కూడా మనోకల్పితమే, నీ గోత్రం కూడా మనోకల్పితమే, నీ కులం, అన్ని జాతి మత కులాలన్నీ మనోకల్పితాలే. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎక్సెప్ట్ లిబరేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఈ జాతులు, ఈ మతాలు, ఈ కులాలు, ఈ గోత్రాలు చాలా మంది స్వప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇవన్నీ మనోకల్పితాలు. నువ్వు బ్రహ్మంలోకి వెళ్ళేప్పటికీ ఇవన్నీ గోత్రాలు, ఈ మతాలు, ఈ కులాలన్నీ జారిపోతాయి. ఆ కులాభిమానం, మతాభిమానం ఇవన్నీ జారిపోతాయి. ఏం చేయక్కడ ఇవేవి, ఏ పని మీద మనం ఈ భూమి మీదకి వచ్చామో దాన్ని మర్చిపోకూడదు. దాన్ని మర్చిపోయి ఉంటే వెంటనే ఫెయిల్ అయిపోతాం, గాడి తప్పిపోతాం, గమ్యం తప్పిపోతాం, రోడ్డు తప్పిపోతాం. ఒకసారి జంక్షన్ వస్తూ ఉంటుంది, సరిగ్గా దేవమారం దగ్గర నుంచి గుండి జంక్షన్ వచ్చేటప్పుడు ఒకటి గణపవరం ఉంది రోడ్డు, ఒకటేమో ఆక్టివిటీ వచ్చింది. ఆ జంక్షన్ దగ్గర అడుగుతాం, ఏది ఆక్టివిటీ వెళుతుంది, ఏది గణపవరం వెళుతున్నాయి. అప్పుడు చెప్తాడు, ఇది గణపవరం వెళుతుంది, ఆక్టివిటీ ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, అటు వెళ్ళొద్దు అని చెప్తాడు వాడి గురువు. అలాగే జీవితంలో కూడా చాలా మలుపులు వస్తూ ఉంటాయి. ఆ మలుపుల టర్నింగ్ పాయింట్ దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. అడిగితే నామోషి అనుకోకూడదు మనం. అలా స్టేట్కి వెళ్ళిపోయినటువంటి గణపవరం వెళ్ళిపోతాం, అడగాలి. అలాగే జీవితంలో కూడా అనేక వంకరలు వస్తూ ఉంటాయి, అనేక మలుపులు వస్తూ ఉంటాయి. రోడ్డు మలుపులు ఎలాగ వస్తున్నాయో, జంక్షన్లు ఎలాగ వస్తాయో, అనేక మలుపులు వస్తాయి. అనేక మలుపులు వచ్చినప్పుడు గురువు సహాయం తీసుకుని ఆ మలుపుల నుంచి టర్నింగ్ తీసుకుని రాంగ్ డైరెక్షన్ కాకుండా రైట్ డైరెక్షన్ తీసుకుని గమ్యానికి వెళ్ళాలి. రాంగ్ డైరెక్షన్ తీసుకుంటే గణపరం వెళ్ళిపోతాం, మళ్ళీ ఎంత టైం పడుతుందో వెనక్కి రావటానికి. అంచేత నేను అనే భావాన్ని మొదటి భావం అందాం, దాన్ని వేడవకుండా పట్టుకో. ఈ నేను వారి నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు కాదు. నువ్వెవరో నాన్ని ప్రశ్నించు, వారిని అడుగు, నువ్వెవరవయ్యా, మూల తలంపుని నువ్వెవరవయ్యా, నువ్వు నేనే అనుకుంటున్నాను నిన్ను, కానీ నువ్వు ఎవరవు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు. వారి బోగట్టే తీసుకోవయ్యా. వారి బోగట్టే తీసుకుంటే నెమ్మది గారు సర్దుకుంటూ ఉంటారు. ఎవరో మూల తలంపు మొదల తలంపు పోగొట్టాలని తీసుకుంటే వారిని విచారంలో పెడితే వారిని కనుక బోనెక్కిస్తే వారు ఏం చేస్తారు నిమ్మగడ లోపలికి లోపలికి తమను పట్టుకునేలాగా ఉన్నారని లోపలికి లోపల లోపలికి సర్దుకుంటారు. వారు లోపలికి వెళ్ళిపోయి వారు లోపలికి వెళ్తున్నారనుకో మిగతా తలంపులతో నువ్వు పేచీ పెట్టుకోవద్దు. మిగతా తలంపులతో నీకు ఘర్షణ ఎక్కర్లేదు, నీకు వారం అక్కర్లేదు, నీకు కాన్ఫ్లిక్ట్ ఎక్కర్లేదు. మిగతా మొదటి తలంపు ఎప్పుడైతే సర్దుకుంటాడో మిగతా తలంపులు వాటి అంతరవి జారిపోతాయి, పట్ట లేకుండా పోతాయి. అయ్యా తలంపు లేకుండా పాపం రాదు, తలంపు లేకుండా ఇష్టం రాదు, తలంపు లేకుండా ఇష్టం రాదు. మరణం తలంపు, కుట్టికి తలంపు, ముసలితనం తలంపు, దేహము తలంపు, లోకము తలంపు, భూమి తలంపు, అన్ని తలంపులే. ఈ తలంపు దూరంగా ఉన్న మూల తలంపు నువ్వు ఎవరైనా అడుగు, నువ్వెవరైనా ప్రశ్నించు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అడుగు. దూరెక్కిన వాడిని పేరు విధంగా అయితే క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు, అలాగే వాడిని బాగట్టే చెయ్యి. వాడిని బాగట్టాక నువ్వు ఎవరైనా ప్రశ్నిస్తుంటే వారు లోపలికి నెమ్మదిగా జరుగుతూ ఉంటారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో లోపలికి జరుగుతూ ఉంటారు. ఆ మూల తలంపు గారు వారి మూలంలో చూడితే వారి మూల తలంపు వారి మూలాన్ని చూస్తే వారు అదృశ్యమైపోతారు. మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు అయ్యా, మూల తలంపు మూలంలోనే ఆత్మ ఉండవయ్యా, మూల తలంపు మూలంలోనే బ్రహ్మం ఉండటం కాదు అయ్యా. అదే నువ్వు సంగతి నీకు అర్థమవుతుంది, అదే నువ్వు ఎవరు ఉంటుంది తెలుసుకోవటం, అదే బ్రహ్మం, అదే జ్ఞానం, అదే శాంతి, అదే సుఖము. ఆ వస్తువు నీకు అనుభవించిన తర్వాత సుఖమే సుఖము, శాంతియే శాంతి, ఆనందమే ఆనందము, ఉండటం ఉండటం, దేహం కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే, లోకం కనిపించినా ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే, దేహం ఉన్నా ఒకటే, దేహం మరణించినా ఒకటే. కానీ ఉన్నా మన సంగతి నీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. రుజువుడి మీద సాక్షాల మీద అక్కడ లేదు. నువ్వు ఉండటం వల్లే అక్కడ సూర్యుడు వీరికి కానీ, చంద్రుడు వెన్నెడు కానీ, నక్షత్రాలు వీరికి కానీ, ఖగోళ యొక్క సహాయం కానీ, దేని సహాయం కానీ, లక్ష్మీల హెల్ప్ అక్కడ లేదు. నువ్వు ఉన్నావన్న సంగతి నీకే తెలుస్తుంది. నువ్వు ఉన్నావన్న సంగతి నీకే తెలియటం కాదు. నువ్వు చిరాగ్గా ఉండవు, పరాగ్గా ఉండవు, దుఃఖంగా ఉండవు, ఆనందమే ఆనందము, శాంతి శాంతి, సుఖమే సుఖము. దేహానికి మరణం వచ్చినా నీకు నేను మరణించడం నేను అనుభవానికి ఉంటుంది. దేహం ఉంటే ఎవరికి కాదు, ఊడిపోతే ఎవరికి కావాలి నీకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. పైగా దేహం పోయిన తర్వాత దానికి స్నానం చేయించక్కర్లేదు, దానికి అన్నం పెట్టక్కర్లేదు, దానికి చాకరీ చేయక్కర్లేదు, దాన్ని హాస్పిటల్కి తిప్పక్కర్లేదు. కానీ ఉండటం వల్ల నీకు ఉన్న వాళ్ళ సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. దేహం ఉండటం వల్ల నీకు వచ్చి లాభం లేదు, దేహం పోవటం వల్ల నీకు వచ్చింది నష్టం లేదు. నువ్వు ఉండటంలో కాదు, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి. అది ఊగిసలాడుతూ ఉంటావు అయ్యా ఆనంద సముద్రంలో. అమ్మా ఈ బుడకపోతే నేను పోతామనుకున్నాను, బుడకపోతే నేను పోలే సముద్రం అయిపోయాను, ఈ అహంకారం బుడకపోతే నేను పోతామని ఇంతకాలం గెలిచాను, నేను ఇప్పుడు బ్రహ్మం అయిపోయాను. నువ్వు సముద్రంగా ఉండు, కెరటాలుగా ఉండకు, నురుగ్గా ఉండకు, తుంపులుగా ఉండకు, సముద్రంగానే ఉండు. కొంతమంది అంతా ఉంటారు, ఏమండి ఈ మధ్యన అవసరమైన తలంపులు వచ్చేస్తున్నాయండి, ఏమో అక్కర్లేదు, యూస్లెస్ థాట్స్ అన్నీ వస్తున్నాయండి, యూస్ఫుల్ థాట్స్ రావటం లేదు. యూస్లెస్ థాట్స్ వస్తున్నాయండి, ఎందుకు వస్తున్నాయి మాకు తెలియదు, అక్కర్లేని తలంపులన్నీ వస్తున్నాయి. అవి నాకేం ఉపయోగపడతా అంటే ఉపయోగపడటం లేదు, అక్కర్లేని గొడవలన్నీ వస్తున్నాయి, అక్కర్లేని తలంపులు వస్తున్నాయి. కానీ ఇవన్నీ పోతాయి, నీకు అమ్మూల తలంపులు విచారణ చేస్తాంటే అక్కర్లేని తలంపులన్నీ, అవసరమైన తలంపులు, నీకు ఉపయోగపడిన తలంపులు, నీకు ఉపయోగపడిన తలంపులు, సమాజానికి ఉపయోగపడిన తలంపులు, నీ సాధనకు ఉపయోగపడిన తలంపులన్నీ పోతాయి అయ్యా. మూల తలంపుని గట్టిగా పట్టుకుంటే ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళాలి, వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలనుకుంటే సరిపోతుందా? ఈశ్వరశక్తి బలి మీద వచ్చి నువ్వు లోపలికి లాక్కు వెళ్ళాలి. ఎక్కడ ఈశ్వరు, ఈశ్వరు ఇంటర్ఫీర్ అవ్వాలి. ఇక్కడ నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి, వెళ్ళటానికి ప్రయత్నం చేయి. ట్రైకి నువ్వు బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ వెళ్ళాలి. నువ్వు ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చెయ్యి. ఎంతవరకు చేయగలుగుతావు అంతవరకు చెయ్యి. అంత మాత్రం చేత లోపలికి నువ్వు వెళ్ళగలవని చెప్పలేదు. ఈశ్వరుని లోపల గుంజుకుని 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 దాని మూలంలోకి నెట్టుకుంటూ 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 వెళ్ళాలి. కానీ రభంతా ముళ్ళంతా నువ్వు కొంత దూరం వెళ్ళడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఒక్కడిగా రామకృష్ణ పరమహంస మాటలు చెప్పాలంటే నువ్వు ఒక్కడిగా వెళ్ళి ఆయన తొమ్మిదడుగు వచ్చి లోపలికి తీసుకువెడతాడు. అంటే నువ్వు చేసే ప్రయత్నం చిత్తశుద్ధితోడు చెయ్యాలి. ఇకే సారా తాగినోడు కూడా నేనేమని నేనేమని అంటాడు, అలా అనకూడదు. అలాగంటే నీకు తెలిసింది కాదు. నీ ప్రయత్నం మటుకి హృదయపూర్వకంగా చెయ్యాలి, డెడికేటెడ్గా చెయ్యాలి, డెడికేటెడ్గా డివోటెడ్గా చెయ్యాలి, అర్పణ భావంతో చెయ్యాలి, ప్రేమగా చెయ్యాలి, ముందు మనసుతో చెయ్యాలి, ముందు హృదయంతో చెయ్యాలి. కొంతమంది మాటే ముందు మనసుతో మాట్లాడే లోపలిస్తారండి. కొంతమంది మీరు బాగున్నారండి, వలసగా ఉన్నారండి, ఈ మధ్య ఎప్పుడు కనపడటం అనేది ముందు అసలు మాటలు చిత్తశుద్ధి ఉండదు, ప్రేమ ఉండదు, ఆప్యాయతం గ్రామ పొందగలుగుతున్నారు పలికేస్తారు. మీరు బాగున్నారండి, ఈ మధ్య ఎప్పుడు కనపడటం లేదంటే ఎక్కడున్నారండి ఏంటి అసలు దానికి ఏం మాటకే దానికి దానికి స్పష్టత ఉండాలి. అది మాటలో మాట్లాడుతుంటే దానికి ప్రేమ ఆప్యాయత ఏదో ఉండాలి కదా అసలు లోపల. మీరు పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు, చిన్న చిన్న పనులు అందంగా చేయండి. ఈ సృష్టి అంతా నీకు నీటి బుట్టితోడు సమానం, మొత్తం ఈ ఖగోళం అంతా భగవంతుడి నీటి బుట్టితోడు సమానం. ఆయనకి పెద్ద పని చిన్న పని ఏంచండి? ఆ చేసేది ఎటువంటి తలంపతోడు చేస్తున్నాం? మనకి చిత్తశుద్ధి ఉండరు ఇద్దరు. అంటే ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే మనం మోక్షంలోకి వెళ్ళాలి. నువ్వు జ్ఞానయజ్ఞం చేస్తున్నాడు, చిత్తశుద్ధి కలగజేయాలి మనకి. ఈ జ్ఞానయజ్ఞం వల్ల మనకి చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగకపోతే ఈ జ్ఞానయజ్ఞం యొక్క ప్రయోజనం లేదు. మందు వాడుతున్నాం అంటే రోగం తగ్గటం లేదన్న మాట ఎలా ఉంటుందో, ఈ జ్ఞానయజ్ఞాలు చేస్తామంటే మాకేం చిత్తశుద్ధి కలగటం లేదన్న మాట అలాగే ఉంటుంది. వీటివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ విజ్ఞానాలు ఏ ప్రయోజనం కోసం ఉద్దేశించబడ్డాయో ఆ ప్రయోజనం కొంతవరకైనా నెరవేరాలి. ఇవన్నీ చిత్తశుద్ధి కోసం. నీ మాట వల్ల మీకు చిత్తశుద్ధి కలగాలి. యాంత్రికంగా జీవించకూడదు, యాంత్రికంగా మాట్లాడకూడదు. ఆ మూల తలంపును అన్వేషించడంలో అది నువ్వు సిన్సియర్గా చెయ్యి, భక్తిభావంతో చెయ్యయ్యా. అది ఎలా చేస్తావు నువ్వు? భక్తిభావంతో చెయ్యి. భక్తిభావంతో చేస్తే ఆ మూల తలంపు మాయమవుతుంది. మన అందరికీ ఉండటం అంటే ఇష్టం బాగా, చచ్చిపోవటం అంటే ఎవరికి ఇష్టం అండి? మనందరికీ ఉండటం ఇష్టం, కానీ చనిపోవటం అంటే ఎవరికి ఇష్టం? ఇక్కడ ఎవరికైనా చనిపోవాలి ఉంది, ఇక్కడ ఎవరికీ చనిపోవాలి లేదు. ఏం చేయాలి? అందరికీ ఉండటం ఇష్టం. ఏం చేయాలి? లోపల మనలోనే వస్తువు ఎప్పుడు ఉంటుంది కాబట్టి అది మనమయ్యున్నాం కాబట్టి మనకే ఉండాలి. దానికి చావు లేదు కాబట్టి మనకు కూడా చావటం అంటే ఇష్టం లేదని చెబుతున్నాం. అంటే మనం మంచి చేసినా చెడు చేసినా ఏ పని చేసినా మంచిగా ప్రవర్తించినా మూర్ఖత్వంగా ప్రవర్తించినా మన సుఖం కోసమే ఉపాయం చేస్తున్నాం. కానీ ఆ సుఖం ఎక్కడుందో మనకు తెలియటం లేదు. సుఖం బయట లేదు, సుఖం లోకంలో లేదు, లోకంలో ఉందని అనుకుంటున్నాం. ఆ మనస్సు, ఈ మనస్సుని లోకం వైపుకి తిరుగుతున్నాను. ఈ మనస్సుని లోపల దృష్టిని కలగజేసి ఎక్కడైతే సుఖం ఉందో ఆ సుఖం వైపుకి నీ మనస్సును తిప్పేవాడే గురువు. నీకు మోచూపు కలగజేసేవాడు వాండరింగ్ మైండ్ని తీసుకొచ్చి ఆ చేపలు దాన్ని తీసేసి నీకు మోచూపు కలగజేసేవాడు, ఆ లో దృష్టి కలగజేసేవాడు, అంతర్దృష్టి కలగజేసేవాడు, అంతర్ముఖత్వం అంతర్ముఖత్వానికి సహాయ సహకారములు అందించేవాడు గురువు. ఏ స్థితిని పొందిన తర్వాత, ఏ అనుభవం పొందిన తర్వాత, ఏ ఆనందాన్ని పొందిన తర్వాత, ఏ సుఖాన్ని పొందిన తర్వాత దానితో సమానమైంది కానీ దానికి మించింది కానీ ఏదైనా తెలుస్తుందో, అట్టిదేవయ బ్రాహ్మణ స్థితి, అట్టిదేవయ బ్రహ్మానందం, అట్టిదేవయ ఆనందం, అది విషయానందంలో ఉన్నవాడికి ఆ బ్రహ్మానందం ఎలా తెలుస్తుందయ్యా? అసలు విషయానందంలో మునిగిపోయిన వాడికి ఒక బ్రహ్మం ఉంది, దాన్ని తెలుసుకోవాలనే సంకల్పం రాలకండి, దాన్ని తెలుసుకోవాలనే కోరిక కూడా ఉదయించగట్టండి. ఇంకా చాలా వస్తున్నాయి, చాలా గొడవలు వస్తున్నాయి, ఏదంటే వస్తున్నాయి, బహుమానాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, సన్మానాలు వస్తున్నాయి, రాగాలు వస్తున్నాయి, ద్వేషాలు వస్తున్నాయి, ఇష్టాలు వస్తున్నాయి, అయిష్టాలు వస్తున్నాయి, స్నేహాలు వస్తున్నాయి, శత్రుత్వాలు వస్తున్నాయి, ఏమి తలంపులు వస్తున్నాయి, పనికొచ్చి తలంపులు కొన్ని, పనికిరాని తలంపులు కొన్ని, ఇవన్నీ వస్తున్నాయి. ఒకదాన్ని గంటలేకపోతున్నాం. జీవితం పొడి ఈ తలంపులతో సరిపోతుంది, ఈ వేదంతో సరిపోతుంది, ఈ తలంపులు దుఃఖాన్ని తీసుకొస్తున్నాయి. ఏ తలంపు వచ్చినా నేను నా స్వరూపం నుంచి నేను దూరం చేసేస్తుంది, తలంపులు లేకుండా నేను ఉండలేకపోతున్నాను, ఇవన్నీ ఇంత గొడవగా ఉంది, మా బాధలు మీకు ఏం అర్థమవుతున్నాయి, మా మేము పడే బాధలు ఏం మేము పడుతున్నాం అని ప్రశ్నించేవాడు అడుగుతుంటే భగవాన్ ఏమంటున్నాడంటే, వాటిని తోసిపుచ్చాలని వచ్చిన భావాన్ని, వచ్చిన తరంపాలని నెట్టేయని నెట్టేయని నేను అంటున్నాడు అయ్యా. నేను చెప్పింది మీరు బాగా అర్థం చేసుకోండి. ఎంతమందితోడు విరోధం పెట్టుకుంటారు, ఎంతమందితోడు శత్రుత్వం పెట్టుకుంటారు, ఎన్ని తలంపులు ఒక్కో తలంపులు ఒకే తలంపులు ఎన్ని తలంపులు బయటికి గంటగలరు? నేను చెప్పేది అది కాదు, నేను చెప్పేది ప్రాపర్గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం కూడా యోగంతో సమానం, అర్థం చేసుకోవడం కూడా జ్ఞానమే. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఆ తలంపులన్నింటినీ ఒక్కో తలంపుని మీరు తోసిపుచ్చాలని నేను చెప్పడం లేదు. ఆ మూల తలంపుని పట్టుకుని ఉండండి, ఆ మూల భావాన్ని పట్టుకుని ఉండండి. ఈ తలంపులు వచ్చిన బయటకు వెళ్ళిపోతాయంటే మీ ప్రమేయం లేకుండా బయటకు వెళ్ళిపోతాయి. అంటే మీరు ఏదైనా మీరు ఇంటికాడ పని చేసుకుంటున్నారనుకోండి, మీరు చాలా బిజీగా ఉన్నారనుకోండి, ఎవరైనా వచ్చినా వెనక్కి వెళ్ళిపోతారు, వారు ఏదో పని చేసుకుంటున్నారని వెనక్కి వెళ్ళిపోతారు. అలాగే మూల తలంపుని గట్టిగా పట్టుకుంటున్నారు మీరు ఉండండి, మీ తలంపులు వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి, మిగతా తలంపులు వస్తుంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, వాటిని ఫీడ్ చేయక్కర్లేదు. మీరు ఎప్పుడైతే వాటిని స్మరిస్తే వాటికి ఆహారం సప్లై అవుతుంది, కానీ మీరు వాటిని స్మరించకపోతే వాటికి ఆహారం సప్లై అవ్వదు. సప్లై అవ్వకుండా వాటి అంతటై జారిపోతాయి, కుంటున్నది పిచ్చి విధంగా జారిపోతుందో. మీ తలంపులు వచ్చినప్పుడు అవి స్మరిస్తే బలపడతాయి, స్మరించకపోతే బలపడవు. వాటంతటై మీ స్మరణంతో, మీ ఏకాగ్రత, మీ నిశ్చలతంతో, మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే మూల తలపిల్లలు ఉన్నప్పుడు అవి వచ్చి ఎలా వస్తే అలా పోతా ఉంటాయి. వాటిని పట్టించుకోకండి, వాటిని గౌరవించకండి, వాటిని ఆదరించకండి. వాటితో శత్రుత్వం పెట్టుకోమని నేను చెప్పటం లేదు, ఒక్కో దాన్ని నెట్టమని చెప్పటం లేదు. వాటిలంతా వెళ్ళిపోతాయి. మీరు బిజీగా ఉంటారనుకోండి, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారనుకోండి, బిజీగా ఉన్నారు, ఒకసారి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏదో పని చేసుకున్నారు, బిజీగా ఉన్నారు, వాళ్ళు డిస్టర్బ్ చేయటం ఉండడం, చాలా మంది వెళ్ళిపోతారు. ఒకవేళ చుట్టం వచ్చినా రోజు ఉన్నవాడు గంట కూర్చొని వెళ్ళిపోతాడు. పైగా మీరు ఎవరు రావద్దని బోర్డు దగ్గర రాయక్కర్లేదు. ఆ మూల తలంపు మీరు పట్టుకున్నానండి. మూల తలంపుడు మీరు ఇతర తలంపులు వస్తాయి రావటం, వచ్చి అవి వెళ్ళిపోతా ఉంటాయి. అలవాట్లు కూడా అంతే. మీకు ఇప్పుడు ఇంతకుముందు ఏమనుకునే స్నేహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళతో విరోధం పెట్టుకోక్కర్లేదు. కొన్ని మాట్లాడడం తగ్గిస్తే, కొన్ని పరిచయం తగ్గించుకుంటే, వాళ్ళు వచ్చినప్పుడు బాతాకానికి ఇవ్వటం మానేస్తే, నిమ్మదిగా స్లోగా వాళ్ళు రావటం మానేస్తారు. అంతేకాని విరోధం పెట్టుకోక్కర్లేదు. ఈ చదువుకునే పిల్లలందరికీ స్నేహితులైన విరోధులు. ఇది చదువు జరగొట్టడానికి వచ్చి కూర్చుంటారు. ఎక్కువ చదువుకునే పిల్లలకి ఎక్కువ స్నేహితులు ఉన్నవాడు తిని చదువు రాదు. ఏం చేయండి, ఆ స్నేహితులే టైం కిల్లర్స్. వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఏదో పిచ్చపాటి పనికొచ్చే మాటలు కదా, నిజానికి పనికిరావు, పరానికి పనికిరావు. వచ్చి చదువుకున్నది టైం అంతా గడిచిపోతుంది. తర్వాత ఈ పెద్దవాడు అయిన తర్వాత అనుకుంటాడు ఎందుకు పనికి రాకుండా తయారైనని. ఆ రోజు అప్పుడు అనుకున్నాడు చదువు రాదు. చదువుకునే రోజులు స్నేహితులు సిద్ధం అవుతారు, ఇది సరిగ్గా చదువు రాదు, పెద్దవాడు అయిపోయిన తర్వాత నాకు చదువుకోలేదని అనుకున్నా పైదిన ఏంటప్పుడు వయసు దాటిపోతుంది అడుగు. అది అప్పుడు చావుకు సిద్ధం అవుతూ ఉంటాడు. ఊరు పొమ్మంటుంది, శ్మశానం రమ్మంటుంది. ఆ టైంలో వాడు చదువుకోవడానికి కూడా కుదరదు వాడికి. చదువుకునే పిల్లలకి విరోధులు ఎవరంటే స్నేహితులే. బాగా చదివే వాళ్ళు పుడితే ఒకరిద్దరి కంటే స్నేహితులు ఉండరు. అదేనా చదువు మాత్రంగా వాళ్ళతో కూడా చదువు మాత్రంగా ఉంటారంతే. ఈ టైం కిల్లర్స్ ఎవరంటే స్నేహితులే. అంటే శంకరాచార్య వారు చెప్పారు, సారా ఏ విధంగా అయితే నీకు మత్తు నేస్తుంది, అతి స్నేహం కూడా నీకు అడిగిన మత్తు నేస్తుంది. ఈ టైం అంతా వేస్ట్ చేసేస్తారు వాళ్ళు. మూలతలంపు మీద నీ ఆసక్తిని పెట్టు, మూలతలంపు మీద నీ శ్రద్ధనంతా పెట్టు, నీకు ఏకాగ్రతంతా మూలతలంపు మీద ఏకాగ్రత పెట్టు, నీ ఆసక్తింతా దాని మీద ఉండాలి. మిగతా తల నీ ఆసక్తింతా మూలతలంపు మీద ఉన్నప్పుడు మిగతా తలంపును పట్టించుకున్నవాడు ఎవరున్నాడు లోపల? నీ ఆసక్తి అంతా నీ మూలతలంపు మీద ఉన్నప్పుడు మిగతా తలంపులు కూడా ఎవరికి కావాలి? మిగతా తలంపును పట్టించుకున్న వాడికి ఉంటే కదా. అక్కడ లేనే లేడు మిగతా తలంపులు, అక్కడ లేనాడు మిగిలిన భావాలు వాటంతా నిరాకరించబడతాడు. ఇలా వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. చివరికి అసలు నీకు కనిపించకుండానే పోతాయి. వాళ్ళు నీకు కనిపించకుండానే పోతారు. అది మామూలుగా పోయింది, నీకు బజార్లో కనపడరు. ఇంకా బజార్లో కనిపించినా మాట్లాడరు అలవాటు తప్పిపోయిన తర్వాత. ఇంకా కనిపించినప్పుడు మీరు బాగున్నారా, మీరు బాగున్నారని అలవాటు కూడా పోతుంది. వాటి అంతటా అయిపోతాయి. కానీ మూలతలంపు మీద నీ ఆసక్తిని పెట్టుకో, మూలతలంపు మీద నీ ఏకాగ్రతని పెట్టుకో. అందుకని వాటితో పేచి పెట్టుకోమని నేను చెప్పటం లేదు. అయిట్లంతరే జారిపోతాయి, వాటంతరే జారిపోతాయి. నువ్వు బలవంతాన్ని నెట్టక్కర్లేదు, ఆ తలంపు రండి, వాటంతరే జారిపోతాయి. ఒక్కొక్క తలంపుని బయటికి నెత్తమని నేను చెప్పటం లేదు. ఆ ప్రయత్నం ఏం చేయక్కర్లేదు. అటు చూడకో, ఇటు చూడు. అటు చూస్తావంటే ఏ తలంపులు అయితే నెట్టేయో అటు చూడకు. ఏ తలంపులు అయితే పట్టుకోవాలి, జీవుని చూడు. జీవుని చూస్తే అయిపోతాయి. అటు చూడకు, ఇటు చూడు. ఆ చూసేదేంటి ఇటు చూడు, ఆ చూసేదేంటి లోపలకు చూసుకో. సుఖం ఎక్కడుందో, శాంతి ఎక్కడుందో అక్కడ చూసుకో. ఎక్కడైతే ప్రయత్నం ఉందో ఎక్కడెక్కడ బంధం ఉంటుంది. ప్రయత్నం అనేది నార్మల్ స్టేట్ కాదు. ప్రయత్నంలో ఎంతో కొంత దుఃఖం ఉంటుంది, కానీ సుఖం ఉండదు. ఇలా రోజు ప్రయత్నం చేస్తూనే ఉండవలసిందేనే అంటే భగవాన్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. ఒక దశ వచ్చిన తర్వాత, కొంత పక్వానికి వచ్చిన తర్వాత, కొంత ముగ్గాక, కొంత మెచ్యూరిటీ వచ్చాక, అప్పుడు ప్రయత్నం చేయటానికి ప్రయత్నం చేద్దామనే చేసేవాడు కనపడ్డాం. ఇప్పుడు ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రయత్నంతో పని లేకుండా దాంట్లో గూట్లో పడిపోతుంది. ఇప్పుడు మీరు గ్రహించండి, మీరు ఏ యోగంలో ప్రయాణం చేయండి, ఏ బొమ్మల్ని పూజ చేయండి, ఏదైనా ఏదైనా చేస్తారు, లోపలికి వెళుతున్నారా లేదా అది చూసుకోండి. మరి మీ మనసుకు అంతర్దృష్టి కలిగిపోయింది, వాసనలు మీరు పోగొట్టుకోక్కర్లేదు. వాటంతా ఏ పోతాయి, ఏం చేద్దాం, వాటికి నీడ లేదు కాబట్టి. ఆ మూల వాసనకి ఎవరిస్తున్నారని నీడ మూల తలంపు ఇస్తుంది. ఆ మూల తలంపు ఎక్కడికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఈ వాసనలన్నీ ఏ మూల తలంపు మీద ఆధారపడి ఉన్నాయి, అది కనపడటం లేదు. అది కనపడి కనుక వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీ ఇంటికి మిమ్మల్ని చూడటానికి వచ్చామని ఇంట్లో మీరే లేరనుకోండి, ఇంకెవరిని చూస్తామండి, అక్కడ మేమే వెళ్ళిపోతాం. ఇప్పుడు లోపల మీ మనం చూస్తామనుకోండి, మీరు అక్కడ మనిషి లేరనుకోండి అనుకున్న మాట ఇంకేం చేస్తే మేమే వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయినాక చెప్పేవారు ఉండక్కర్లేదు, ఇంకా మేమే వెళ్ళిపోతాం. అదేవిధంగా ఈ వాసనలన్నీ మూల తలంపునే ఆధారపడిన మూల తలంపు ఎక్కడికి వెళ్ళిపోతాం, దాని మూలంలోకి వెళ్ళిపోతుంది. మూల తలంపు దాని వీటికి ఆశ్రయం ఏది ఏది, రండి కూర్చోండి అని చెప్తే కదా అక్కడ ఇంటికే కూర్చున్నా, రండి కూర్చోండి అని చెప్పేవారు అక్కడ లేడు కదా, ఇంకా ఆ ఇంట్లో ఎక్కడ ఉంటాం మనం అయిపోతాం. గెలమని చెప్పక్కర్లేదు, పొమ్మనకుండా పొమ్మంటాం. ఈ తలంపులు అనేది ఏమవుతాయి, ఇప్పుడు వీటికి ఆశ్రయం ఇచ్చే మూల తలంపు లేదు, ఆశ్రయం ఇచ్చే మూల తలంపు లేదు. కాబట్టి నీకు 90 వాసనలు ఉన్నాయి, 1000 వాసనలు ఉన్నాయి, 100000 వాసనలు ఉన్నాయి, ఉంటే ఉండని, కానీ అవన్నీ కూడా వాటికి ఆశ్రయం లేదు కాబట్టి అవన్నీ కూడా బయటికి పోతాయి. వాసనలు ఎక్కడికి పోతాయి, బయటికి పోతాయి. అయ్యా బయటికి పోతే ఒక నీకు ఎక్కడైనా కనిపించి ఇంకా పలకరించవు, అంత దూరంగా పోతాయి. పొయ్యిలో ఉన్న కట్టెలు తీసేస్తే నొప్పి ఎక్కడుంది, పొయ్యిలో ఉన్న కట్టెలన్నీ తీసేసామనుకో నీకు నొప్పి ఎక్కడుంది, గడ్డితాళ్ళు ఉన్న గడ్డి పరకలన్నీ తీసేస్తే గడ్డితాడు ఎక్కడుంది, అయితే వాసనలన్నీ తీసేస్తే మనస్సు ఎక్కడుంది, మనస్సు ఏం లేదు. నువ్వు మైండ్ స్టేట్లకు వెళ్ళిపోతున్నావు, మనస్సు లేని స్థితికి వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, మనస్సు లేని స్థితికి వెళ్ళిపోతున్నావు. ఓ రామ ఓ శ్రీరామ నువ్వు పొందవలసింది అదే స్థితి కదా అంటాడు వశిష్ఠుడు. మూల తలంపు మూలంలోకి వెళ్ళటానికి, ఆ మూల తలంపు యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి నువ్వు సరదాగా చేయకు, ఏదో కాలక్షేపం కోసం చేయకు, ఏకాగ్రతతోడు చెయ్యి, నిండు మనస్సుతోడు చెయ్యి, నిండు హృదయంతో చెయ్యి, అన్డివైడెడ్ మైండ్ తోడు చెయ్యి, కాన్సన్ట్రేషన్ తోడు చెయ్యి, పవిత్ర భావంతో చెయ్యి, చిత్తశుద్ధితో చెయ్యి, ఏకాగ్రతతోడు చెయ్యి, నిదానంగా చెయ్యి, తొందరపడక్కర్లేదు నిదానంగా చెయ్యి. అలా విచారించాలి, విచారణ చేయగా అసలు వాడు లేనే లేడని ఉన్నాడు అనుకోవటం వల్ల విచారణ చేయబడేసి వచ్చిందని, ఆ మూల తలంపు అది లేనే లేడని ఉన్నాడు అనుకోవటం వల్ల విచారణ చేయబడేసి వచ్చిందని, అది మీకు మూల తలంపు మూలం తెలిసా కదా, అనుభవేక విద్య అయిన తర్వాత అది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏదో చాలా జన్మలు ఎత్తామనుకుంటున్నాం, భవిష్యత్తులో బాగా జన్మలు ఎన్నో ఎత్తబోతున్నాం అనుకుంటున్నాం, అది నిజం కాదు, ఇది నిజం కాదన్న సంగతి ఈ మూల తలంపు మూలం తెలిసాక అది మీకు అనుభవంలోకి వస్తుంది. మూల తలంపులు పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేసి మూల తలంపు మూలం తెలిసేదా, మూల తలంపు నిజం కాదు, మూల తలంపు పోగొట్టుకునే ప్రయత్నం కూడా నిజం కాదనే సంగతి అది తెలుస్తుంది. ఇది తెలుస్తుంది బ్రహ్మానందం ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చూడండి. ముందు సబ్జెక్ట్ ఎంజాయ్ చేయండి, అంటే ఎవరు నేనని ప్రశ్నించుకో. గణపతి శాస్త్రి గారికి చిరాకు అస్తమానం చెబుతండి, ఈ గొడవ ఇదైనా కూడా గణపతి శాస్త్రి గారు ఏంటండి ఎప్పుడు చూసినా నేను నాన్నగారు నేనేంటే ఏదో సంతోషం కలగ చేసి మాట్లాడి, ఆ గొడవ లేదు, ఐదు గొడవ లేదు, మొదటి గొడవ లేదు, బృందావనం గొడవ లేదు. అంటే ఆయన అనగొడటండి నీ వినోదం ఏమైనా సినిమా అంటే నీ వినోదం కోసం నేను అబద్ధాలు అక్కడ చెబుతానని వాడు, నీ వినోదం కోసం నేను అక్కడ అబద్ధాలు చెప్తాను. ఒకవేళ మీరు బలవంతం చేస్తారనుకున్న నేను అబద్ధాలు చెప్పమని చెబుతాను, ఒక గంట సేపు అబద్ధాలు చెప్పి ఇంతవరకు నేను చెప్పిన అబద్ధాలను మళ్ళీ నేనే చెప్పాలి. మీరు ఎవరిని కోర్ట్ చేసే అలవాటు లేదండి ఆయనకి. సరసాన్ని ఏం చేస్తూ ఆ 18 అధ్యాయంలో భగవద్గీత ఎలా ఉంది, కఠోపనిషత్తులు ఎలా ఉంది, అది ఈశావాస్య ఉపనిషత్తులు ఎలా ఉంది, ఆ ముండక ఉపనిషత్తులు ఎలా ఉంది అని ఏదో కోర్ట్ చేస్తాంటే ఇది అలవాటు లేదు దీనికి. అంటే కోర్ట్ చేయడం పొరపాటమే కదా, అలవాటే లేదు. అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదని కాదు, వెళ్ళాలని తలంపు రాలేదు. ఏమి స్టేటం చూడండి, అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదని కాదు, అదే నాకు అది ఒక నియమం కాదు. అలాగే ఒక వ్రతం నేనేం పెట్టుకో, సత్యాన వ్రతం లేదా అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదని నేనేమి అనుకోలేదు. సంకల్పం వ్రతం కింద నేనేం పెట్టుకోలేదు, అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళాలన్నా తలంపే రాలేదు. అంటే తలంపు వచ్చాక నిగ్రహించుకోవడం కాదు, అది నాకేం వ్రతం కాదు. కాశీ వెళ్ళాలనే సంకల్పం వచ్చాక వెళ్ళాలా మానాలా అని వస్తుంది ఘర్షణ. వెళ్తే వెళ్తాం, మానేస్తాం. అది అరుణాచలం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనే తలంపే రాలేదు, అట్లా ఇంకా ఘర్షణ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు రెండు ఉన్న చోట దుమ్ము ఉంటుంది, ఒకటి ఉన్న చోట దుమ్ము ఎక్కడ ఉంటుంది. ఇంకా ద్వైతం నుంచి దుమ్ము వస్తున్నా కానీ అద్వైతం నుంచి దుమ్ము రాదు, ద్వైతం నుంచి కలహం వస్తున్నా కానీ అద్వైతం నుంచి కలహం రాదు. ద్వైతంలోంచి పేచీలు వస్తాయి కానీ అద్వైతంలోంచి పేచీలు రావు. ఇంట్లో ఇద్దరు ఉంటే పేచీ కానీ ఒక్కళ్ళు ఉంటే ఇంకా పేచీలు ఏంటండి? రెండున్న చోట పేచీలు కానీ ఉన్నది ఒకటి అయితే పేచీ ఏముంది అక్కడ? ఈ దుమ్మంతా ఈ డస్ట్ అంతా ద్వైతం నుంచి వస్తుంది కానీ ఒకటిలోంచి డస్ట్ రాదు. రెండులోంచి, మూడులోంచి, నాలుగులోంచి దుమ్మంతా వస్తుంది. ఈ నేనేమండైనా బ్రహ్మాస్త్రం ఎవరు ఎవరు కనపరిచారు? మీరు కానీ చెప్పి 10 నిమిషాలు నన్ను పక్కన పెట్టండి. ఏం చేయదండి పాపం? ఆయన మహోన్నతుడు, పెద్దవాడు, తిరువణమలో కాంగ్రెస్ విషయం చేశాడు పాపం. ఆయన తన దేశాన్ని బాగు చేయాలని దేశం అంతా సిమెంట్ రోడ్లు వేసేయాలని ఉండేది ఆయనకు. దేశం మీద ప్రేమ ఉండదు, అది మనం అది మనం శంకించకూడదు. దేశభక్తి, దేశం మీద ప్రేమ, సంస్కృతం అంటే బాగా ఇష్టం, సంస్కృతం అంటే బాగా కవిత్వం చెప్పగలడు, సంస్కృతంలో చాలా పెద్దవాడు, దాని చాలా పెద్ద పెద్దవాళ్ళు కావ్యాలన్నీ ఆయన కంఠంలో ఉన్నాయని కావ్యకాన్ని గురించిచ్చారు. అన్ని మంచి, అందులో తక్కువ వాడేం కాదు, కానీ ఆ శాస్త్ర వాసన, ఆ లోక వాసన ఏదో అడ్డొచ్చుదని కాస్త బ్రహ్మాస్త్రం ప్రయోగించగలరు. మురుగునాడికి గణపతి శాస్త్రి గారికి ఇద్దరు భగవాన్ నాయకు భక్తులే, కానీ ఇద్దరికి కాదే అంటే గణపతి శాస్త్రి గారికి అన్నీ కావాలి, భగవాన్ కావాలి. మురుగునాడికి ఏం అక్కర్లేదు, భగవాన్ ఒక్కడే కావాలి. అసలు మనిషిలో ఉన్న కల్మషంతో ఈ మూల తలంపుని అంటిపెట్టుకోండి. ఆ మూల తలంపు నువ్వెవరవు, నువ్వారు, నువ్వారు నువ్వెవరవు, నువ్వెవరవు అనే ప్రశ్న, మూల తలంపు నువ్వెవరవు, నువ్వెవరవు అని ప్రశ్నించుకుంటే, అని ప్రశ్నించుకుంటూ పోతూ ఉంటే వారు ఏం చేస్తారంటే, వారు బయటకు విజృంభించకుండా లోపలికి ఆత్మ వైపుకి, చైతన్యం వైపుకి, బ్రహ్మం వైపుకి, భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో వారి వైపుకి జరుగుతూ ఉంటారు. అప్పుడు మీరు చుట్టాలు ఇంటికాడు ఎలా ఉన్నారో అలా ఉండకండి, మీ ఇంటికాడు మీరు ఎలా ఉన్నారో అలా ఉండి మీరు సాధన చేసుకోండి. నార్మల్ గా ఉండండి, న్యాచురల్ గా ఉండండి, అబ్నార్మల్ గా ఉండద్దు. మీరు అసలు వస్తువు మీ వస్తువు లోపల వస్తువు చాలా సింపుల్ గా ఉంది, మీరు కూడా అలా సింపుల్ గానే ఉండండి. లోపల వస్తువు ఆడంబరంగా లేదు, అలాగే మీరు కూడా ఆడంబరం లేకుండా జీవిస్తే లోపల వస్తువు కూడా మీకు ఎరుక పడుతుంది. వారి దైవం మీ మీద కలుగుతుంది, వారి అనుగ్రహం మీ మీద కలుగుతుంది. వారిని మీరు డిమాండ్ చేయలేరు, వారిని తెలుసుకోవాలనుకుంటే తెలియబడరు, వారు అనుకోవాలి మీరికి తెలియబడరు, అప్పుడు వారికి తెలియబడతారు మీకు. ఇక అక్కడ నేను దగ్గరే ఉన్నామండి, మనకి ముద్దు ముచ్చడం ఈ రోజున. గణపతి శాస్త్రి గారు చెప్పిన భాగవతంలోకి వెళ్ళి అది భాగవతం మర్చిపోయాం, రామాయణం మర్చిపోయాం, ఇంకా నేను చుట్టూరు తిరుగుతున్నాను, ఆ మూలతలం చుట్టూరు తిరుగుతున్నాను 3 గంటల నుంచి. ఆ మూలతలం చుట్టూరు తిరగడం కోసం తిరగడం లేదా మూలతలం మూలంలోకి వెళ్తానే తిరుగుతున్నాం. అంటే ఈ వాసనలన్నీ పోగొట్టి, ఈ తలంపుల యొక్క వేగాన్ని పోగొట్టి, అలవాట్ల యొక్క వేగాన్ని పోగొట్టి, ఆత్మలో స్థిరపడటం, హృదయంలో స్థిరపడటం, భగవద్గణం పొందటం, మోక్షాన పొందటం సాధ్యమా, సాధ్యము కాదా అని సందేహం పెట్టుకోవద్దు. ఆ దేవుడు ఉన్నాడు లేడు అనేవాడు ఉన్నాడు లేడు అనుకున్నాడు అనుమా పెట్టుకోవద్దు, సత్యం పెట్టుకోవద్దు. సందేహం పెట్టుకుంటే మీకు ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధిలోకి రాలేరు. సందేహం పెట్టుకోవద్దు. అలా సందేహం లేకుండా, సందేహానికి ఏమీ తావు లేకుండా మీరు చేసే ప్రయత్నం, మీరు చేసే విధానం హృదయపూర్వకంగా ముందు మనస్తో కల్మషం లేకుండా, కపటం లేకుండా మీరు సాధన చేస్తా అంటే ఆత్మానుభవం, ఆత్మానందం, ఆత్మస్థితి, ఆ వైభవం ఏది, ఆత్మ యొక్క వైభవం దానంతటదే మీకు తెలియబడుతుంది. కానీ విచారణ మటుకి విడవకుండా చెయ్యాలి విచారణ. మరి మనం చూడండి, ఇక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాలనుకోండి, రైలు మారుతాం, కారు మారుతాం, ఆటో మారుతాం, మొత్తం మీద రమణాశ్రమానికి వెళ్ళే వరకు ఏదో మారుతూనే ఉంటాం. కానీ ప్రయాణం మానం, కానీ అలాగే సాధన విడవకుండా చేయండి. ఎక్కడికి వెళ్ళే వరకు, మీ గమ్యానికి వెళ్ళే వరకు విడవకుండా చేయండి. మనం ప్రయాణం చేస్తుంటే రైలు దిగిపోతాం, మెడ్రాసు వచ్చేసిందని ప్రయాణం ఆర్డర్ చేయొద్దు, మళ్ళీ ఆటోలో వెళ్తాం, లేదా ఇంకోటి వెళ్తాం, లేదా ఇంకో కారు పట్టుకుంటాం, లేదా ట్యాక్సీని పట్టుకుంటాం, లేదంటే గమ్యానికి వెళ్ళే వరకు అలా విడవకుండా వెళ్తూ ఉంటాం, ప్రయాణం ఏదో కంటిన్యూ చేస్తూ ఉంటాం. అలా విడవకుండా విచారణ మార్గాన్ని, ఆ మూల తలంపు యొక్క మూలం తెలిసే వరకు, హృదయ గుహలో ప్రవేశించే వరకు, ఎక్కడైతే ఈశ్వరుడున్నాడో, ఎక్కడైతే బ్రహ్మం ఉందో, ఎక్కడైతే ఆ నివాస స్థానం, ఎక్కడైతే ఏ హృదయంలో అయితే బ్రహ్మం నివాసంగా ఉందో, అది మన కంట్రోలర్ ఎక్కడైతే ఉన్నాడో, ఆ కంట్రోల్ దగ్గరికి వెళ్లే వరకు మీరు విరామం లేకుండా, అనుమానం లేకుండా, సందేహం లేకుండా, మాటి మాటికి సందేహం లేకుండా, సందేహం పెట్టుకోకుండా, విశ్వాసం పెట్టుకోండి. లోపల ఒక వస్తువు అనేది ఉంది, సందేహం పెట్టుకోవద్దు. లోపల ఉన్నదేదో ఉండదు, అది ఉందా లేదని సందేహం పెట్టుకోవద్దు. పరిపూర్ణమైన విశ్వాసంతో, మినహాయింపు లేనటువంటి విశ్వాసంతో మీరు అక్కడ ప్రయాణం చేస్తుంటే విచారణ మార్గాన్ని విడిచిపెట్టకుండా, అది ఏ మార్గమైనా సరే మీరు వెళ్ళి మార్గంలో దాన్ని విడిచిపెట్ట, ఒక మార్గానికి ఒక మార్గం పరస్పర విరోధం కాదు, అన్ని మార్గాలు మీకు సహకరిస్తాయి, కానీ మీకు ఇష్టమైన మార్గం ఏదో ఉంటుంది ఆ మార్గంలో మీరు ప్రయాణం చేస్తుంటే ఇంకా మార్గాలు కూడా మీకు సహకరిస్తాయి. ఆ మార్గంలో ఆ విచారణ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఆ మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు, మూల తలంపు మూలంలోనే కంట్రోల్ ఉన్నాడు. అక్కడికి వెళ్ళే వరకు మూల తలంపుని తన మూలంలోకి పంపే వరకు నువ్వు ఎవడు అని వేటగాడు జంతువుని ఎలా అయితే వేటాడతాడో, ఈ మూల తలంపుని జంతువుని నువ్వు అలా వేటగాడి వేటాడినట్టు తన మూల తలంపు మూలంలోకి నువ్వు వేటాడుతూ వెళ్ళు. అక్కడికి వెళ్ళి మూల తలంపు అడిగిపోతుంది. అప్పుడు నువ్వు పోవయ్యా, నువ్వెవరో నీకు తెలియబడతావు, నువ్వెవరో జ్ఞానం అంటే ఏంటి, నువ్వెవరో నువ్వు తెలుసుకోవటమే. ఆత్మజ్ఞానం అంటే ఏంటి, నువ్వెవరో నీకు తెలియదనుకో. ఆత్మజ్ఞానం లేదు, ఆత్మసుఖం లేదు, ఆత్మశాంతి లేదు, ఏదీ లేదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఏదో కొంత ప్రయత్నం చేయండి, నేటి ఎఫర్ట్. అక్కడి నుంచి ఈశ్వర శక్తి మిమ్మల్ని దొరికించుకుంటూ లోపలికి లాక్కుపోతుంది. ఎంతో కొంత చేయండి. మీరు చేయగలిగిందో చేయండి, అక్కడ ఈశ్వరుడు ఎంటర్ఫీర్ అవుతాడు. ఎంటర్ఫీర్ అయ్యి మిమ్మల్ని దొరికించుకుంటూ లోపలికి నిట్టుకుపోతాడు. ఆయన ఎక్కడున్నాడు అక్కడ వరకు నిన్ను గుంజుకుని పోతాడు. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఎవరు రమణ మహర్షి గురించి చెప్తే విని కానీ, లేకపోతే రమణ సాహిత్యం చదివి కానీ, లేకపోతే రమణ రూపం ధ్యానం చేసి కానీ, రమణ నామం స్మరించి కానీ మేము రమణ భక్తులు అవ్వలేదు. జన్మాంతర అనుభవం. ఒక కుటుంబంలో సభ్యులకి ఎటువంటి అనుబంధం ఉంటుందో అటువంటి అనుబంధం. అంతేకాని పూజ చేసి చెప్పలేని ఆయన రూపానికి పూజ చేసి నామాన్ని స్మరించి భక్తులు అవ్వలేదు. అలా అవ్వకూడదని కాదు, నేను అలా అవ్వలేదని చెప్తున్నాను. అంతేకాని అలాగే ఇతరులు ఎవరు అవ్వకూడదని కాదు, అది జన్మాంతర అనుబంధం. అయితే ఏనాటి అనుబంధం చెప్పలేను కానీ అది జన్మాంతర అనుబంధం. జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. గణపతి శాస్త్రి గారు ఏం చెప్పారంటే, రమణ మహర్షిని, రమణ స్వామిని, అరుణాచల మహర్షిని, లేకపోతే రమణాచార్యుడిని లోకులు అనుకుంటారు. మీరు ఎలా అనుకోద్దు, మీరు భగవాననే పిలుచుకోండి అన్నారు. లోకులు రమణ మహర్షిని అనుకుంటా అనుకోనివ్వండి, మీరు ఎలా పిలవద్దు, మీరు భగవాన్ అని పిలుచుకోండి అన్నారు శాస్త్రి గారు. జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, வாசுதேவாய வாசுதேவாய வாசுதேவாய